పండితారాధ్యుడు. పూర్వకాలంలో వేద విరుద్ధమైనటువంటి మతాలన్నీ కూడా ప్రబలిపోతూ ఉన్నాయి. వేదాలన్నీ కూడా అపవర్షేయాలు కావు. అవి ఎవరో కొందరు స్వార్థపరుడు చెప్పినటువంటి వాక్యాలు తప్పించేంతకన్నేం కాదు. భగవంతుడు అనేవాడు లేడు. వేదాలను కొంతమంది స్వార్థపరులు తమ ఉదర పోషణ కోసమే దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. యజ్ఞయాగాదులన్నీ కూడా ఉపయోగం లేనటువంటివి, ఇవి జంతు బలి ఇస్తూ ఉన్నారు, హింసాయుతమైనటువంటివి అని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చార్వాకులు, జైనులు, బౌద్ధులు, అనేక రకాలైనటువంటి వాళ్లు మిగిలినటువంటి మతాలన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. వేద విహితమైనటువంటి ఈ మతాలన్నీ కూడా వెనకబడిపోతూ ఉన్నాయి. అటువంటి సమయంలో కైలాసం నుంచి పరమేశ్వరి యొక్క ఆజ్ఞ మేరకు నందీశ్వరుడు బసవేశ్వరుడు అనేటటువంటి పేరుతో కర్ణాటక దేశంలో ఆవిర్భవించి శైవ మతాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ నందీశ్వరుడు తన యొక్క సహచరులైనటువంటి భృంగి, శృంగి వీరందరితోనూ వచ్చి ఈ శైవ మతాన్ని ఎంతవరకు ప్రచారం చేయగలుగుతాడు అనే అనుమానం వచ్చింది ఈశ్వరుడికి. ఒకసారి ఇలా లాభం లేదు, అందుకని శాపం ఇవ్వగలిగినటువంటి వాడు, ఆ శాపాన్ని ఉపసంహరించగలిగినటువంటి వాడు సర్వశాస్త్ర పండితుడు, ఘటనాఘటన సమర్థుడు, అనన్య సామాన్యుడు అయినటువంటి అద్వితీయుడైనటువంటి ఒక మానవుణ్ణి గనక భూలోకంలోకి పంపినట్లయితే అతడు ఈ శైవాన్ని బాగా ప్రచారం చేయగలుగుతాడు అని చెప్పి భావిస్తూ ఉన్నాడు. అలా భావించినటువంటి సమయంలో ఆ భావన మాత్రం చేతనే ఈశ్వరుడి ఎదురుగా ఒక ఆకారం నుంచుంది. అది ఈశ్వరుడికి నమస్కారం చేసింది. స్వామి, ఏమి సెలవు అంది. ఈశ్వరుడు తల ఎత్తి తల ఒక్కసారి పంగించి, నాయనా, భూలోకంలో నందీశ్వరుడు బసవేశ్వరుడు అనేటటువంటి పేరుతో శైవ మతం ప్రచారం చేయటం కోసం అని వెళ్లాడు. నువ్వు భూలోకంలో జన్మించి అతడికి సహాయకారిగా ఉండవలసింది. భూలోకంలో ద్రాక్షారామము అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రదేశం ఉంది. ఆ ద్రాక్షారామంలో భీముడు అనేటటువంటి ఒక పండితుడున్నాడు. అతడు పరమశివ భక్తుడు. ఆ భీముడి యొక్క ఇంట్లో అతని గర్భాన నువ్వు జన్మించవలసింది అని చెప్పేసి చెప్పాడు. శివుని యొక్క ఆజ్ఞను శిరసావహించినటువంటి వాడై ఆ శివాంశ సంభూతుడైనటువంటి వాడు ఈ యొక్క భీముడు అనేటటువంటి పండితుడి గర్భాన జన్మించాడు. ఆ భీముడి యొక్క భార్య గౌరమాంబ. ఆ గౌరమాంబ భీముడు వీళ్ళిద్దరికీ జన్మించినటువంటి వాడు ఈ బాలకుడు. అతడికి మల్లికార్జునుడు అని నామకరణం చేశాడు ఈ భీముడు. మల్లికార్జునుడు పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. అతనికి ఉపనయనం చేశారు. చదువుల కోసమని గురువు దగ్గరికి పంపారు. మల్లికార్జునుడు ఏకసంధాగ్రాహి. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అన్ని కూడా ఒక్కసారి వినంగానే అతనికి వచ్చేసినాయి. అతడు ఏకసంధాగ్రాహి. చిన్నప్పటి నుంచి కూడా శివుడి మీద, శివుడి యొక్క భక్తి తత్వం మీద అతనికి మక్కువ ఎక్కువ కాసాగింది. ఈ రకంగా పెరిగినటువంటి మల్లికార్జునుడు శివభక్తిని ప్రచారం చేస్తూ ఉన్నాడు. మెళ్ళో లింగాలు శివలింగాన్ని ధరించాడు. రుద్రాక్ష మాలలు ధరించాడు. విపోది ముఖాన ధరించాడు. ధరించి వీర శైవాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆ ఊళ్ళో నుండి బ్రాహ్మణోత్తములు, పండితులు అందరూ కూడా ఇతణ్ణి నిందించసాగారు. అయినప్పటికీ కూడా మల్లికార్జునుడు ఏ రకంగానూ కూడా జంకకుండా ఆ శైవ మతాన్ని మాత్రం ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజున ఆ గ్రామంలో మహాదేవుడు అనేటటువంటి ఒక శివభక్తుడు, మహాదేవయ్య అని పిలుస్తూ ఉండేవాళ్లు. అతని పేరు మాత్రం మహాదేవుడు. ఈ మహాదేవుడు అనేటటువంటి ఒక శివభక్తుడు ఉండేవాడు. అతడు శివుణ్ణి పూజించడం కోసము అని చెప్పేసి శివార్చన కోసం సంబారాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. శివుణ్ణి అర్చించడానికి కూర్చున్నాడు. తీరా అర్చన మొదలు పెట్టబోయేసరికి ఇప్పుడు గుర్తొచ్చింది, అయ్యో అర్చనకు ముఖ్యమైనటువంటి ఆ పూను మాత్రం మర్చిపోయాని అనుకున్నాడు. వెంటనే లేచి పరిగెత్తుకుంటూ దొడ్లోకి వెళ్లాడు. అపరాహ్నం కావస్తూ ఉన్నది, పూజకు వేళ మించిపోతుంది. అందుకని పరిగెత్తుకుంటూ దొడ్లోకి వెళ్లి అక్కడ కనిపించినటువంటి పూలన్నీ కూడా కోసుకుని గబా గబా వస్తూ ఉన్నాడు. అలా వస్తూ ఉన్నటువంటి ఈ మహాదేవయ్య పూజకు వేళ అయిపోతూ ఉన్నది అనేటువంటి తొందరలో త్వర త్వరగా నడుచుకుంటూ వస్తూ వస్తూ ఆ దేవతార్చన కోసమని పెట్టినటువంటి ఆ సంభారాలన్నీ ఉంచినటువంటి ఆ పూజా పాత్రను ఒక్క తను తన్నేశాడు. పొరపాటున జరిగిపోయింది ఈ హఠాత్ సంఘటన. భగవంతుడి పూజ కోసం అక్కడ ఉంచినటువంటి వస్తువులన్నీ కూడా నేల మీద పడిపోయినాయి. చూశాడు ఈ మహాదేవయ్య, అయ్యో అపచారం జరిగిపోయింది, మహాపచారం జరిగిపోయింది, ఘోరమైనటువంటి అపచారం జరిగిపోయింది. ఈ అపచారం సామాన్యమైనటువంటి కాదు, సాక్షాత్తు ఈశ్వరుణ్ణి అర్చించడం కోసం తెచ్చినటువంటి ఈ సంభారాలన్నీ కూడా నేలపాలైపోయినాయి. అది కూడా నా కాలితో నేను తన్నేశాను. ఇది ఈ పాపానికి నిష్కృతి లేదు అని పరిపర విధాలుగా విలపించినటువంటి వాడై చివరికి అక్కడ ఉన్నటువంటి ఒక గండ్ర గొడ్డలు తీసుకుని తన రెండు పాదాలు కూడా నరికేసుకున్నాడు. ఈ కాలుతోనే కదా నేను ఆ శివుడి యొక్క అర్చన కోసం అని తెచ్చినటువంటి ఈ సామాన్లన్నీ కూడా ఈ సంభారాలన్నీ కూడా తన్నేసింది. కాబట్టి ఈ కాళ్ళు ఇక్కడ నరికిపోవాల్సిందే, ఈ కాళ్ళు ఇక్కడ క్షయమైపోవాల్సిందే అని ఆ రెండు కాళ్ళు నరికి అక్కడ పారేశాడు. ఇప్పుడు కాళ్ళు పాదాలు రెండు తెగిపోయినటువంటి ఆ మహాదేవయ్య లేవలేనటువంటి స్థితిలో అక్కడ పడిపోయి ఉన్నాడు. కాళ్ళ నుంచి కారినటువంటి ఆ రక్తం అంతా కూడా అక్కడ మడుగు మడుగ్గేటేసింది. ఆ దేవతార్చన చేసేవంటే ఆ దేవతా మందిరానికి ఎదురుకుండానే పడిపోయి ఉన్నాడు. రక్తం మడుగులో పడి కొట్టుకుంటూ ఉన్నాడు. కాని శివపంచాక్షరిని మాత్రం జపిస్తూ ఉన్నాడు. ఓం నమ శివాయ శివపంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు ఈ మహాదేవయ్య. ఈ విషయం ఊరంతా వ్యాపించింది, అందరికీ తెలిసిపోయింది. ఊళ్ళో జనం అందరికీ కూడా మహాదేవయ్య కాళ్ళు తెగేసుకున్నాడు. శివారాధనకు తీసుకొచ్చిన సంభారాలన్నీ కూడా పొరపాటున అతని కాళ్ళు తగిలి నేలపాలైపోయినాయి. అందుకు ప్రాయశ్చిత్తంగా తన కాళ్ళను తానే తెగొట్టేసుకున్నాడు. మహాశివ భక్తుడు, అమోఘమైనటువంటి భక్తుడు. కాబట్టి అతన్ని చూసినంత మాత్రం చేతనే మన యొక్క జన్మ తరిస్తుంది అని చెప్పేసి అందరూ ఊహిస్తూ ఉన్నారు. పరుగు పరుగున జనం అంతా వచ్చి అతన్ని చూసి పెడుతూ ఉన్నారు. ఇల్లంతా జనం మోగి ఉన్నారు. ఈ విషయం మల్లికార్జునుడికి తెలిసింది. ఈ పండితుడైనటువంటి మల్లికార్జునుడు తాను కూడా ఈ మహాదేవయ్యను చూడటానికి వచ్చాడు. మహాదేవయ్య రక్తం మడుగులో పడి కొట్టుకుంటూ ఉన్నాడు. ఓం నమ శివాయ అని శివపంచాక్షరి మహామంత్రాన్ని మాత్రం జపం చేస్తూ ఉన్నాడు. అందరినీ తప్పుకోమని లోపలికి వెళ్లాడు మల్లికార్జునుడు. దీపారాధన వెలుగుతూ ఉన్నది. ఆ దీపారాధన కుందిలో ఉన్నటువంటి నూనెను తన చేతులతో తీసుకుని ఈ మహాదేవయ్య కాళ్లకు ఆ నూనెను రాచాడు. అంతే మహావిచిత్రమైనటువంటి సంఘటన. తెగిపోయినటువంటి కాళ్లు కాస్త అతుక్కునిపోయినాయి మహాదేవయ్యకి. మహాదేవయ్య కాళ్లు పోలేదు. ఇప్పుడు మహాదేవయ్య కాళ్లు అతనికే ఉన్నాయి. రక్తం మడుగు లేదు. మహాదేవయ్య లేచి కూర్చున్నాడు. ఈ సంఘటన అక్కడ ఉన్నటువంటి జనం అందరూ కూడా చూశారు. వాళ్ల కళ్ళారా చూశారు. మహా అద్భుతం, అత్యద్భుతం. లోకంలో ఏ మానవుడు కూడా చెయ్యలేనటువంటి పని ఇప్పుడు ఈ మల్లికార్జునుడు చేశాడు. ఆయన మహాభక్తుడు. మల్లికార్జునుడు మహామహిములు కలిగినటువంటి వాడు. అంటే ఆ క్షణం నుంచి మల్లికార్జునుడికి శిక్షగణం పెరిగిపోయింది. మల్లికార్జునుడు చెప్పిందే వేదమైపోయింది. ఇంతవరకు ఆ మల్లికార్జునుడిని నిందించిన వాళ్లు కూడా ఇక మాట్లాడటం మానివేశారు. వాళ్ళు ఏమీ అంటం లేదు. మల్లికార్జునుడు చెప్పిందే వేదం అయిపోయింది. మల్లికార్జునుడు ఈ రకంగా శిక్ష ప్రశిక్ష గణాలన్నింటినీ కూడా పోగు చేసి సేవ మతాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉన్నటువంటి ఈ మల్లికార్జునుడు దేశాలు తిరుగుతూ ఉన్నాడు. ఈ రకంగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ మల్లికార్జునుడు తన యొక్క శిష్యుల కోరిక మీద సందవోలు అనేటటువంటి గ్రామానికి వెళ్లాడు. ఆ పట్టణాన్ని వెలనాటి చోడుడు అనేటటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన బౌద్ధుడు. ఆయన గురువు గారు ఒక బౌద్ధ మతాచార్యుడు. అక్కడికి వెళ్లాడు. తన శైవ మతాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఈ విషయం రాజుగారికి తెలిసింది. రాజుగారి యొక్క గురువు గారైనటువంటి ఆ బౌద్ధ మతాచార్యుడికి తెలిసింది. వెంటనే బౌద్ధ మతాచార్యుడు రాజు దగ్గరికి వచ్చి, రాజా సభను ఏర్పాటు చేయించు, ఆ మల్లికార్జునుడిని సభకి రమ్మను, ఈ సభలో అతన్ని నేను ఓడించి పంపిస్తాను అన్నాడు. గురువుగారికి ఆజ్ఞ మేరకు సభని ఏర్పాటు చేశాడు మహారాజు. ఆ సభకి రావలసిందిగా మల్లికార్జునుడికి ఆహ్వానం పంపారు. మల్లికార్జునుడి సభకు వచ్చాడు. అయితే సభ ప్రారంభం కాకముందే ఈ బౌద్ధమాచార్యుడు దేశంలో ఉన్నటువంటి కర్మవాదులు, కాలవాదులు, వేదాంతులు, సాంఖ్యులు, యోగాచార్యులు, చార్వాకులు, పాంచరాత్రులు, జైనులు, బౌద్ధులు వీళ్ళందరినీ కూడా ఆ సభకి రావించాడు. సభ ప్రారంభమైంది. ఇప్పుడు ఆ బౌద్ధ మతాచార్యులు లేచి, మల్లికార్జున, నా చేతిలో ఓడిపోయినటువంటి అనేక రకాలైనటువంటి మతాల వాళ్ళు ఈ సభలో ఉన్నారయ్యా, ముందు వాళ్ళందరినీ ఓడించు. వాళ్ళు గనుక నీ చేతిలో ఓడిపోయినట్లయితే అప్పుడు నేను రంగంలోకి వస్తాను. ఒకవేళ నువ్వే గనక వాళ్ళ చేతిలో ఓడిపోయినట్లయితే నా అవసరం అనేది ఉండదు, కాబట్టి ముందు వాళ్లను ఓడించవలసింది అన్నాడు. సరే, వాదన ప్రారంభమైంది. మల్లికార్జునుడు క్రమంగా ఆ సభలో ఉన్నటువంటి చార్వాకుల్ని, పంచరాత్రులు, నాస్తికులు, జైనులు, బౌద్ధులు, యోగవాదులు అందరినీ కూడా ఓడించాడు. చివరికి ఈ బౌద్ధ మతాచార్యుడు, రాజగురువు అయినటువంటి ఈ బౌద్ధ మతాచార్యుడే రంగంలోకి వచ్చాడు. ఈ బౌద్ధ మతాచార్యుడు మల్లికార్జునుడిని చూసి లోపల భయపడుతూనే ఉన్నాడు, కానీ పైకి మాత్రం బింకంగా ఉన్నాడు. వాదన ప్రారంభిస్తూనే మొట్టమొదట్లోనే చెప్పాడు, అసలు ఈశ్వరుడికి దైవత్వాధికారము అనేది లేదు అన్నాడు. ఎందుకనంటే పూర్యల మాల ధరించాడు, చేతిలో కపాలం పట్టుకున్నాడు, చర్మాన్ని ధరిస్తున్నాడు, భిక్షాటనం చేస్తూ ఉన్నాడు, కంఠంలో గరళాన్ని ధరించి ఉన్నాడు. ఇన్ని అవలక్షణాలు ఉన్నటువంటి వాడు భగవంతుడిగా ఉండడానికి అర్హుడు కాదు, కాబట్టి ఆయనకి దైవత్వాధికారం లేదు అని చెప్పాడు. అయితే మల్లికార్జునుడు ఈ బౌద్ధ మతాచార్యుడు చెప్పినటువంటి అవలక్షణాలన్నీ కూడా అవే సర్వత్వాధికారం కలిగి ఉండటానికి లక్షణాలు అని చెప్పి సశాస్త్రీయంగా నిరూపించాడు. ఇక మారు మాట్లాడలేకపోయాడు బౌద్ధ మతాచార్యుడు, మిన్నకొండిపోయాడు. అప్పటికి మల్లికార్జునుడు అడిగాడు, ఏమయ్యా ఇంకేమైనా ఉన్నదా అంతేనా అని. బౌద్ధ మతాచార్యుడు మారు మాట్లాడలేదు. దాంతో మల్లికార్జునుడు గెలిచినట్టుగా అక్కడ ప్రకటించడం జరిగింది. ఏదైనా సరే ఒక విషయం వచ్చినప్పుడు శేషం కోపేన పోరయ్యే తమనం గనక మాట్లాడలేకపోయినట్లయితే చివరి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాం. అదే పరిస్థితిలో ఇక్కడ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఈ బౌద్ధ మతాచార్యుడు. ఆ తరువాత ఇక్కడ దేవయ్య, రామయ్య అనేటటువంటి ఇద్దరు వీరశైవులు మల్లికార్జునుడి దగ్గరికి వచ్చి, శివుణ్ణి దూషించినటువంటి ఆ పండితుడిని మేము సంహరిస్తాము, ఆ బౌద్ధ మతాచార్యుని మేము సంహరిస్తాము అని చెప్పి అతన్ని వెతికి వాళ్లు ముక్కలు ముక్కలుగా నరికి సంహరించారు. ఆ తరువాత ఈ రాజుగారు మల్లికార్జునుడి కబురు చేశాడు, నువ్వేనా ఆ బౌద్ధ మతాచార్యుణ్ణి సంహరించింది అన్నాడు. అప్పుడు మల్లికార్జునుడు నిర్భయంగా చెప్పాడు, నేనే సంహరించాను. అంతేకాదు, నువ్వు శిక్షిస్తావని నాకు తెలుసు, తెలిసి కూడా నేను సంహరించాను. నువ్వు కాదు, నా శిక్ష నేనే వేసుకుంటూ ఉన్నాను. చూడు, ప్రజలకందరికీ కూడా చాడిపోయి నా తలని 3 సార్లు నేనే నరుక్కుంటాను, మళ్లీ నా తల వచ్చి నాకు అతుక్కుంటుంది. అలాగే నా కనుగుడ్లు 3 సార్లు నేనే పీక్కుంటాను, మళ్లీ వాటంతా అవే అతుక్కుంటాయి. ఇది ఆ ఈశ్వరుడి యొక్క మహిమ. నువ్వు అందరికీ కూడా చాటిపవేయించు, దేశ విదేశాలన్నిటికీ చాటిపవేయించు, అందరి ముందే నేను ఈ పని చేస్తాను అన్నాడు మల్లికార్జునుడు. సరే, రాజుగారు మల్లికార్జునుడు చెప్పినట్టుగానే చాటిపవేయించాడు. దేశ విదేశాల నుంచి పండితులు అందరూ కూడా ఆ సభకి వచ్చారు. మల్లికార్జునుడు తన గుడ్లను తానే పీక్కున్నాడు. మొదటిసారి అవి మళ్లీ అతుక్కున్నాయి, మళ్లీ 2వసారి పీకాడు, 2వసారి కూడా అతుక్కున్నాయి, మళ్లీ 3వసారి పీకటానికి ఉద్యుక్తులవుతూ ఉన్నాడు. అవి మళ్లీ 3వసారి అతుక్కుంటాయనే విషయం రాజుగారికి అర్థమైపోయింది. వెంటనే సేవకులకు సౌగి చేశాడు. రాజుగారి యొక్క కనుసూగి చేసినంత మాత్రం చేతనే సేవకులు వెళ్లిపోయి పండితుణ్ణి, మల్లికార్జునుడిని 2 చేతులు గట్టిగా పట్టుకుని అతడి యొక్క కళ్లను వాళ్లే పీకేసి వాటిని నేల మీద వేసి తొక్కేశారు. దాంతో మల్లికార్జునుడి కళ్లు మళ్లీ అతుక్కోలేదు. ఇప్పుడు మల్లికార్జునుడు కోపించినటువంటి వాడై, రాజా, ఈ పని చేసినందుకు గాను నీ వంశం నిలువంశం అయిపోతుంది, నీ వంశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా భస్మమైపోతారు అని శపించాడు. వెంటనే రాజుగారి వంశీకులంతా కూడా భస్మమైపోయారు, వాళ్ల వంశం నిర్వంశం అయిపోయింది. ఆ తరువాత ఈ మల్లికార్జునుడు తన యొక్క శిష్యుల సహాయంతో అమరావతి చేరి అమరేశ్వరుణ్ణి అక్కడ సేవిస్తూ చాలా కాలం ఉండిపోయాడు. అప్పుడు ఆ అమరేశ్వరుడి యొక్క దయతో అతని కళ్ళు వచ్చినాయి. ఆ తరువాత ఈ మల్లికార్జునుడు శ్రీశైలానికి వెళ్లాడు. అయితే ఆ శ్రీశైలం అంతా కూడా లింగాకృతిలో అతనికి కనిపించింది. లింగాకారంలో ఉన్నటువంటి ఈ శ్రీశైలాన్ని నేను ఎక్కను అని చెప్పి తన యొక్క శిష్యుడితో పైకి మల్లికార్జునుడి కబురు చేశాడు. దేవదేవుడైనటువంటి ఆ మల్లికార్జునుడి కబురు చేశాడు. ఈ శిష్యుడు పైకి వెడుతూ ఉన్నాడు. వెడుతూ ఉంటే అక్కడ దేవదేవుడైనటువంటి ఆ మల్లికార్జునుడే ఎదురొచ్చి, నాయన, ఆ భగవంతుడిని చూడటం కోసమని నువ్వు పైకి వెళ్ళక్కర్లేదయ్యా, నేను చూపిస్తాను రావలసింది అని ఆ శిష్యుడిని ఒక చెట్టు మీదకి తీసుకెళ్లాడు. తాను కూడా ఆ చెట్టుకి మీదకి ఎక్కి, అదిగో మల్లికార్జునుడు, అక్కడే ఉన్నది భ్రమరాంబాదేవి చూడు అన్నాడు. వెంటనే మల్లికార్జునుడు భ్రమరాంబ అతనికి సాక్షాత్కరించారు. అక్కడ ఉండే ఆ శ్రీశైలంలో ఉండేవంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా చూపించి ఇప్పుడు అతన్ని కిందికి సాగరింపాడు. ఆ శిష్యుడు తిరిగి కిందికి వచ్చినటువంటి వాడై తన గురువుగారైనటువంటి మల్లికార్జునుడికి జరిగినటువంటి విషయాన్నంతా కూడా వివరించాడు. ఆ కనిపించినటువంటి వాడు, ఎదురొచ్చినటువంటి వాడు సాక్షాత్తు మల్లికార్జునుడేను అనే విషయం తెలిసినటువంటి వాడై ఆ మల్లికార్జునుడిని శ్రీశైలంలో ఉన్నటువంటి ఆ మల్లికార్జునుడిని పరిపరి విధాలా స్తుతించాడు ఇక్కడ ఉన్నటువంటి పండిత మల్లికార్జునుడు. అప్పుడు ఆ మల్లికార్జునుడు ఇతనికి ప్రత్యక్షమై ఈ భక్తుడైనటువంటి ఈ పండిత మల్లికార్జునుడిని తనలో లీనం చేసుకున్నాడు. ఇతనే ఈ మల్లికార్జునుడే పండితారాధ్యుడు అనే పేరుతో పిలువబడ్డాడు. భారతదేశంలో వీరశైవాన్ని బాగా ప్రచారం చేసినటువంటి వాడు ఈ మల్లికార్జునుడే. ఇతడే పండితారాధ్యుడు, పండిత మల్లికార్జునుడు. ఇతడి యొక్క చరిత్రనే పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర.